Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాల కార్యక్రమం May 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు.
ఓం గణేశాయ నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
శరన్నవరాత్రి మహోత్సవాలు, శారదా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నాం.
బాలామృతాంశునిభాలామనాగరుణచేలానితంబ ఫలకే కోలాహల క్షపిత కాళామరాకుశల కీలాల శోషణ రవి స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధిరాజ తనయా.
పార్వతీ అమ్మవారు శైలాధిరాజ తనయ. ఆ మహా త్రిపుర సుందరి రూపంలో, బాలాత్రిప సుందరి రూపంలో ఆ పార్వతీ అమ్మవారు. మనం సంసారం అనేటువంటి ఒక పెద్ద సాగరం కదా, సముద్రం కదా, ఆ బాధను తొలగింపచేస్తుంది శైలాధిరాజ తనయ. అమ్మవారి యొక్క నుదుట దగ్గర ఉన్నటువంటి ఆ కుంకుమ సూర్యుడి యొక్క తేజోవంతంగా ఉంది. ఆ సూర్యుని యొక్క కిరణాలు బాధలు, ఈతి బాధలు, సంసారం అనేటువంటి దుఃఖ సాగరాన్ని ఎండగట్టేస్తుంది. మన యొక్క బాధలన్నీ కూడా తొలగింపచేస్తుంది ఆ అమ్మ. శూలాయుధ ప్రణతిశీల, అమ్మవారి యొక్క చేతిలో శూలం ఉంటుంది. శరన్నవరాత్రి మహోత్సవాలలో 5వ రోజు అమ్మవారు స్కందమాతగా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క తల్లి ఆ అమ్మవారు శూలాయుధాన్ని పట్టుకున్నారు కదా, తల్లి అనుగ్రహాన్ని పొందారు సుబ్రహ్మణ్య స్వామి. నవదుర్గలలో స్కందమాత యొక్క శ్లోకాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం.
సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని.
నవదుర్గలలో 5వ మాతగా స్కందమాతగా ఆ అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. అమ్మవారి యొక్క అంకం మీద సుబ్రహ్మణ్య స్వామి ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారు. అమ్మవారు సింహాసనం మీద, సింహం ఆసనం మీద కూర్చుని ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరోగ్యం, అనుగ్రహం మనకు కలిగితే ఆరోగ్యం కుదుటపడుతుంది. స్ఫూర్తి కానీ, నేర్పు కానీ అన్నీ కలుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ బాగా వస్తుంది. ఎందుకని అనగా ఆయన దేవతలకు సైన్యాధ్యక్షుడు కదా, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, కొన్ని సమయాలలో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, ఆ రెండింటినీ మనం కూర్పుకోవాలి. అటువంటి మహత్తరమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం. ఈ శారదా నవరాత్రి ఉత్సవాలలో దేవీ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉండాలి. పరీక్షన్ మహారాజు గారి యొక్క కుమారుడు జనమేజయుడు, ఆయన సర్పయాగాన్ని చేశాడు. ఆస్తిక మహర్షి దాన్ని నిలిపివేశారు. చాలా బాధలో ఉన్నారు. తండ్రి పాము చేత మృతుడయ్యారు కదా, అందుకని గురువులు చెప్పిన ప్రకారంగా ఆ యాగాన్ని నిలుపుదల చేశారు. మనకి ఎన్నో బాధలు ఉంటాయి, పక్కవారి మీద కోపం, కానీ గురువులు చెప్పినట్టుగా కోపాన్ని మనం ప్రదర్శన చేయకూడదు. కాస్త స్థిమితం ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనుగ్రహం ఉంటే గాని ఆ ఓర్పు నేర్పు కూర్పు కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఆ జనమేజయులు కూడా ఆ యాగాన్ని నిలుపుదల చేసిన సమయంలో వ్యాసులు వారు వచ్చారు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థసమం, వందనం మోక్షకారణం అంటూ ఆ జనమేజయుడు వ్యాసుల వారికి నమస్కారం చేస్తే, నాయనా నీకున్నటువంటి బాధలు తొలగింప చేస్తాను, దేవీ భాగవతాన్ని చెబుతాను అని చెప్పారు. ఆ దేవీ భాగవతం 18,000 శ్లోకాలతో ఉంది, 12 స్కంధములతో, 318 అధ్యాయాలతో విరాజిల్లుతూ ఉన్నది. మనం ప్రతిరోజు అనుకున్నట్లే ఆ దేవీ భాగవతానికి నమస్కారం చేసుకొని పసుపు గంధము కుంకుమ ఒక పుష్పం పెడితే అమ్మవారు మన ఇంట్లో ఆ పుస్తకంలో ఆ ప్రతిలో అక్షర రూపంలో ఉంటారు. కనుక ఈ దేవీ భాగవతాన్ని జనమేజయుడికి చెప్పారు వ్యాసుల వారు. నారద మహర్షి గారు తన యొక్క తండ్రి దగ్గర చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర తెలుసుకున్నారయ్యా, నారదుడు నాకు చెబితే నేను నీకు చెబుతున్నాను అంటూ వ్యాసుల వారు చెప్పారు. పూర్వం సృష్టి ప్రారంభ సమయంలో శ్రీ మహావిష్ణువు శేషశాయిగా నిద్రిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం, అనగా పుండరీకం అంటారు, తెల్లగా ఉంటుంది, అది ఉద్భవించింది. దానిలో చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు. వెంటనే అటు ఇటు చూస్తే నాపశ్యంతరని సోమం న వృక్షాహ నచ పర్వతాహ కస్మాత్ అహం సముద్భూతం గాఢాంధకారం. అక్కడంతా గాఢాంధకారంగా ఉన్నది, సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఆకాశవాణి అమ్మవారు చెప్పారు, తపహ తపహ అంటూ, తపస్సు చెయ్యి అని. ఇప్పుడు చూడండి, తపహ తిరగవేస్తే పతహ పడిపోతాం, తపస్సు చేస్తేనే నిలబడతాం. ఈ యొక్క శారదా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి యొక్క నామ సంకీర్తన తపస్సు చేస్తేనే, జపం చేస్తేనే మనం నిలబడతాం. ఆ యొక్క సంసారం అనేటువంటి సాగరాన్ని మనం ఈదగలం, మన అధీనంలో ఉంటుంది. ఆ సాగరం మనకి మోకాళ్ళ కన్నా తక్కువలోనే ఉంటుంది. లేకపోతే ఆ మునిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే, తపస్సు మనం చేయకపోతే మునిగిపోతాం. కనుక బ్రహ్మగారు కూడా తపహ తపహ అంటూ శబ్దం వినబడింది. తతో మజా తపస్తప్తం పద్మవర్ష సహస్రకం. ఇప్పుడు మనం 1,00,000, 10,000, 100,000, 1,000,000, 10,000,000 అని అంటున్నాం కదా, అలాగే అర్బుదం, మహార్బుదం, పద్మార్బుదం అంటారు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారు తపస్సు చేశారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణములు చెవిలోంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఆ ఇద్దరు రాక్షసులు కూడా మధుకైటభులు ఆ బ్రహ్మగారి దగ్గరికి వస్తున్నప్పుడు మాతో యుద్ధం చేయండి అన్నారు. బ్రహ్మగారు భయం వేసి ఆ పుండరీక ముడుచుకుపోయింది లోపల కాండంలోంచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఈ మధుకైటభులు కూడా ఆ పుండరీకం కింద ఉన్నటువంటి కాడ ఉంటుంది కదా కాండం, దానిలోకి వస్తూ ఉన్నారు బయట నుంచి. లోపలేమో బ్రహ్మగారు వెళ్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు, నాభి దగ్గరికి వెళ్ళారు. మేఘశ్యామ శరీరస్థు పీత వాసా చతుర్భుజాం శేషశాయి జగన్నాథో వనమాలా విభూషిత అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణు పడుకున్నారు, పలకలేదు. మహామాయ నిద్రాదేవి యొక్క అనుగ్రహంతో ఉన్నారు. రుద్రస్తత్రైవ సంప్రాప్తౌ యత్రాహం సంస్థిత ఉభే. విష్ణుదేహం నుంచి మనోహరమైనటువంటి దేవీ రూపం బయటకు వచ్చేసింది ఆ నిద్రాదేవత. వెంటనే ఆ జగదాంబకు నమస్కారం చేశారు. శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచి బ్రహ్మగారు చెప్పిన మాట విని ఆ మధుకైటభులతో 5,000 సంవత్సరాలు పంచవర్ష సహస్రములు యుద్ధం చేశారు. వారేమో ఇద్దరు ఉన్నారు మధుకైటభులు, ఒకరి తర్వాత ఒకరు. ఈరోజు నువ్వు యుద్ధం చేయి, రేపు నేను చేస్తాను, ఈ సంవత్సరం నువ్వు చేయి, రేపు వచ్చే సంవత్సరం నేను చేస్తాను, ఇలా వంతులు వేసుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కరే ఉన్నందువల్ల 5,000 సంవత్సరాలు యుద్ధం చేసి శ్రీ మహావిష్ణువు అలసిపోయినటువంటి సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ మధుకైటభులు చెప్పారు, మేము నీళ్ళల్లో చావము అన్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క శరీరాన్ని బాగా పెంచుకొని ఊరువుల మీద తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ ఇద్దరు రాక్షసుల్ని సుదర్శన చక్రంతో ఖండించేశారు. వారి యొక్క మేధస్సంతా తలంతా కూడా భూమిలో పడింది. మనకి వరల్పూల్ అంటాం కదా, సుడిగుండాల్లాగా ఆ నీటిలో పడి అలా తిరుగుతూ వాళ్ళ ఇద్దరు యొక్క తలలు కూడా కలిసిపోయింది. అదే మేదిని అంటారు. మేదిని దేవి వసుంధర స్యాద్ వసుధా దేవి వాసవి. అందుకని మట్టి తినకూడదు, అది మేధస్సు కదా. కనుక పిల్లలు ఎవరైనా మట్టి తింటూ ఉంటే తినమాకండి అంటారు. ఆ మధుకైటభుల యొక్క శిరస్సు, ఆ గుజ్జు అంతా కూడా మేధస్సు అంతా కలిసి ఉన్నటువంటిది. ఆ అమ్మ అనుగ్రహంతోనే ఆ శ్రీ మహావిష్ణువు ఆ మధుకైటభులను సంహరించారు. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం గణేశాయ నమః. జాత వేద సేదు నవామ సోమమ రాతి యతో నిదహాతి వేదః సనః పురుషదది దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం గణేశాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.
శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై నేటికి 6వ రోజు. మనం పూజ చేసే సమయంలో అమ్మవారు ఏ విధంగా ఉంటారు, స్తుతి చేసేటప్పుడు ఏ విధంగా ఉంటారో మీరు ఒక్కసారి గ్రహించండి.
అర్చన కాలే రూపగత, సంస్థుతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత.
మనం అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పూజ చేస్తున్నాం, అప్పుడు అమ్మవారు మనకి రూపంగా కనబడుతూ ఉంటారు. స్తోత్రం చేసే సమయంలో శబ్దరూపంలో ఉంటారు, చింతన చేసేటప్పుడు ప్రాణరూపంలోనూ, తత్వ విచార స్థితిలోనేమో సర్వత్రా గోచరిస్తూ ఉంటారు ఆ అమ్మవారు. అదేవిధంగా
బ్రహ్మముఖాబ్జే వాగ్వనిత, వక్షసి విష్ణు శ్రీలలిత, శంభు శరీరే భాగమిత, విశ్వ శరీరే వ్యోమ్నిందిత.
బ్రహ్మగారి యొక్క ముఖంలో ఆ అమ్మ జగదాంబ సరస్వతి రూపంలోను, విష్ణుమూర్తి యొక్క హృదయంలో లక్ష్మీదేవిగా, శంకరుని యొక్క దేహంలో సగభాగం అర్ధనారీశ్వరులో ఆ అమ్మవారు మనకి కనబడుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు వారి వారి శక్తిని అనుసరించి తూచ తప్పకుండా ఆరాధన చేయాలి. అందుకని వసిన్యాది వాగ్దేవతలందరూ కూడా ఆ అమ్మవార్లు లలితా సహస్రనామం చెప్పేటువంటి సమయంలో తూ కానీ చా కానీ ఆ యొక్క స్తోత్రంలో లలితా సహస్రనామంలో ఉండదు. విష్ణు సహస్రనామంలో పరమాత్మ చ అనేటువంటి చ అంటే తరువాత, దీని తర్వాత అనేటువంటిది వస్తుంది. ఒక్క లలితా సహస్రనామంలో తూ చ అనేటువంటి అక్షరాలు రాకుండా ఆ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు, సహస్రనామాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి మహత్తరమైనటువంటి శారదా నవరాత్రి మహోత్సవాలలో ఆ లలితా సహస్రనామాన్ని చదవటం, 9 దుర్గలలో 9వ దుర్గలలో 6వ రోజు కాబట్టి ఈరోజు కాత్యాయని అనేటువంటి అమ్మవారు రూపంలో ఉన్నారు.
చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్ దేవీ దానవఘాతిని.
కతి అనేటువంటి ఒక ఋషిగారు ఘోరమైన తపస్సు చేశారు, ఆ తపఃప్రభావంతోనే కాత్యాయన మహర్షి గారు ఉద్భవించారు. ఆ కాత్యాయన మహర్షి గారు కూడా అంబ జగదాంబ గురించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేయంగానే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. మనకైతే ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కాత్యాయన మహర్షి గారు, అమ్మా నువ్వు ఎప్పుడూ నా ఇంట్లో నడియాడాలి, నాకు పుత్రికగా పుట్టమ్మా అన్నారు. అదే సమయంలో మహిషాసురుణ్ణి సంహరించటానికి ఆ జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వారి యొక్క తేజస్సుని ఒక దేవతారూపంలో జన్మించారు ఆ కాత్యాయని యొక్క కుమార్తెగా. ఆమె పేరే, ఆ కుమార్తె పేరే కాత్యాయని అనేటువంటి నామం. ఈ అమ్మవారు భాద్రపద మాసంలో బహుళ చతుర్దశి నాడు జన్మించారు. ఆశ్వేజ మాసంలో ఈ యొక్క కాత్యాయన మహర్షి సప్తమి నాడు, అష్టమి నాడు, నవమి నాడు పూజలు చేసి కాత్యాయనుడు అందుకు విజయదశమి నాడు ఆ అమ్మవారు జగదాంబ మహిషాసురుణ్ణి సంహరించారు. అదేవిధంగా యమునా నదీ తీరంలో కూడా గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు, శ్రీకృష్ణస్వామిని ఆ ప్రేమని పొందారు. కనుక వివాహం కాని వాళ్ళు పిల్లలు ఈ కాత్యాయని వ్రతాన్ని చేసిన, నవదుర్గలలో ఉన్నటువంటి కాత్యాయని అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదివిన, ఈ కథ విన్నంత మాత్రమునే సర్వరోగాలు తొలగిపోతాయి, ఈతి బాధలు తొలగిపోతాయి, గ్రహ బాధలు తొలగిపోతాయి. అమ్మ అనుగ్రహంతో మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరటానికి సులభమైనటువంటి మార్గం.
నా చిన్నితనయ ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో నిదురింతవయ్యా నా చిన్నితనయ్యా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో నీ తండ్రి దేవర్షి నీ తాత తాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత నీవే రమా పాలి ఆనంద జ్యోతి జో వయ్యా నా చిన్నితనయ్యా నీ ఏపులాలించి అన్నలేనవు వేరు జో తల్లి సుకుమారి లాలింపగలదా నవమాసముల బాధ తప్పింది కాని అమ్మైనా నాన్నైనా నేనేర బాబు అమ్మైనా నాన్నైనా నేనేర బాబు పల ఉయ్యాలలోగి జో జో
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం గణేశాయ నమః. శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కల్గు భారతి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భార భావాంబర వీధి విశ్రుత విహారినను కృపచూడు భారతి.
భా అంటే జ్ఞానం, అందుకనే మనం భారతీయులు అయినం. జ్ఞానాన్ని ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం భాషించాలన్నా, భాషించినది భాషించాలన్నా శారద అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉండాలి. శారద శరన్నవరాత్రుల్లో ఈ శరత్కాలంలో శారద అమ్మవారు తేట తెల్లగా ఉంటుంది, బురదంతా పోతుంది. అమ్మ అనుగ్రహంతో మన మట్టి బురద మట్టి బుద్ధి ఏదైతే ఉందో ఆ బురదంతా పోతుంది. శుద్ధంగా ధవలంగా జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్వం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు సనత్కుమారులు. నాకు వేదం చెప్పండి అన్నారు. ఆయనకి బ్రహ్మగారికి నాలుగు ముఖాలు, ఒక ముఖం కూడా పలకలేకపోయింది. అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మ విద్య నేర్చుకున్నారు. అదేవిధంగా భూదేవి కూడా ఒకసారి ఆదిశేషువు దగ్గరికి వెళ్ళారు. ఆదిశేషువుకి 1000 తలకాయలు అన్నమాట, శిరస్సులు. ఆయన కూడా పలకలేకపోయారు. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఆ వేదాంత చర్చ అనేటువంటిది ఆదిశేషువు భూదేవికి చెప్పారు. ఒకనొక సమయంలో ఒక ఋషిగారు ఉన్నారు. ఆ ఋషిగారు తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. యథావిధిగా వేదమంతా కూడా చెప్పుకున్నారు. గురువుగారు యొక్క శాపం పెట్టారు. వెంటనే ఆ శాపం వలన తను చదువుకున్నదంతా కూడా మర్చిపోయారు. ఆయనే యాజ్ఞవల్క్య మహాముని. అప్పుడు సూర్యోపాసన చేసి అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, సరస్వతి బ్రహ్మగా, లక్ష్మీ నారాయణులుగా, పార్వతీ పరమేశ్వరులుగా ఆ సవిత్ర మండలానికి సావిత్రి రూపంలో, సరస్వతి రూపంలో ఉంటారు. కనుక సూర్యోపాసన ద్వారా సరస్వతి అమ్మ అనుగ్రహంతో తన యొక్క వేదం చదువుకున్నది మళ్ళీ జ్ఞప్తికి వచ్చిందనమాట. కనుక ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలి. పూర్వకాలంలో ఒక ఎకరం పొలం ఉన్నా 10 మంది సంతానాన్ని చక్కగా ముద్దుగా పెంచారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు 100,000 డ్రా చేస్తున్నా 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అనుకుంటున్నారు. 4 రోజులు ఉపనయనాలు లేవు, 5 రోజులు వివాహాలు లేవు. ఆ అక్షరాభ్యాసం కూడా 5వ సంవత్సరంలో చేసేవాళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరంలోనే ఈ శారదా నవరాత్రి మహోత్సవాల్లో సప్తమి నాడు చేస్తున్నారు. ఆచారం అయిపోయింది. శాస్త్రం సప్తమి నాడు చేయకూడదు. మనకి హాలిడేస్ ఆదివారం ఎలా అయితే ఉంటుందో సరస్వతి అమ్మవారికి, ఆ జగన్మాతకి రాక్షసులు సంహరించడానికి సప్తమి అష్టమి నవమి నాడు యుద్ధం చేసి విజయదశమి నాడు విజయాన్ని, విజయ పతాకాన్ని ఎగురవేస్తారు. కనుక ఒకవేళ విజయదశమి నాడు విద్యాభ్యాసం మొదలుపెట్టినా పర్వాలేదు. పూర్వకాలంలో ఉత్తరాయణంలో చేస్తూ ఉండేవారు విద్యాభ్యాసం. ఏది ఏమైనా ఈరోజు శారదా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మనం చదవాలి. అమ్మవారి యొక్క రూపాన్ని పెట్టుకొని ఆ పటాన్ని పుష్పాలు అక్షతలు తీసుకొని నవనీతం దధిక్షీరం లాజాంశ్చ తిలలడ్డుకం ఇక్షుమిక్షురసం శుక్లవర్ణం పక్వగుణం మధు స్వస్తికం శర్కరా శుక్లధాన్యస్యం అక్షతం పరమాన్నం సఘృతం, తెల్లని చందనం కలిపినటువంటి అక్షతలతో అమ్మవారిని అర్చన చేయాలి. అరటిపండు నివేదన పెట్టాలి. ప్రేలపిండి తెల్ల నువ్వుల ఉండలు కూడా అమ్మవారికి నివేదన పెట్టాలి. సుగంధంగా ఉన్నటువంటి శుక్లం, తెల్లగా ఉన్న పుష్పాలు అమ్మవారికి పూలమాలలుగా అలంకరింప చేయాలి. శాస్త్ర ప్రకారంగా ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ప్రాణశక్తి సరస్వతి కదా. సరస్వతి అనగా ప్రసారం అన్నమాట. అంటే ఆ వాగ్జరి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఆ సభలో ఉన్నటువంటి గంగా తరంగాలు రావాలి. అంటే ఆ ప్రసారం అమ్మవారి యొక్క, సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ శారదా నవరాత్రి మహోత్సవాలలో 9 రోజుల్లో 9 దుర్గలలో ఈరోజు 7వ రోజు కాలరాత్రి రూపంలో ఉన్నారు. ఏకవేణీజ పాకర్ణ పూరా నగ్నఖరా స్థిత లంబోష్ఠీకర్ణి కాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామ పాదోళ్ళ సల్లోహ లతా కంటక భూషణ వరమూర్ధ్వజా కృష్ణ కాలరాత్రి భయంకరి. కృష్ణ అంటే నలుపు అని అర్థం అన్నమాట. ఈ కృష్ణ అన్న పదం నలుగురికే ఉంది. కృష్ణుడికి ఉన్నది, అదేవిధంగా అర్జునుడికి ఉన్నది, ద్రౌపదీదేవికి ఉంది, వ్యాసుల వారికి ఉంది. లలితాస్వరూపం రాముల వారు అయితే కాళికాస్వరూపం శ్రీకృష్ణస్వామి. అందుకనే ఈ శుంభ నిశుంభులని వీళ్ళందరినీ సంహరించిన తర్వాత దేవతలు అడుగుతారమ్మా మళ్ళీ నువ్వు మేము పిలవంగానే నువ్వు రావాలి అంటే వస్తానైనా కంసుని చంపడానికి శ్రీకృష్ణుడి యొక్క సోదరిగా నేను వస్తాను అంటారు మహామాయ. కనుక ఈ కాళరాత్రి అనేటువంటి నవదుర్గలలో 7వ దుర్గని మనం యథావిధిగా పూజ చేసినట్లయితే అగ్నిబాధలు ఉండవు, గ్రహబాధలు ఉండవు, జంతుబాధలు ఉండవు, విషసర్పాల భయాలు కూడా అన్నీ కూడా పారదొలుతూ ఉంటుంది అమ్మ. ఈ దుర్గామాత కాళరాత్రి రూపంలో ఉంటుంది అనుకున్నాం కదా. గార్ధప వాహనం మీద అమ్మవారు ఎక్కుతారు. ఇనుప ముండ్లతో ఉన్నటువంటి ఆయుధాలు, ఖడ్గాలు, అభయముద్రలతో గాఢాంధకారంగా నల్లని రూపంలో, కాటుక రూపంలో ఉంటారు. 3 నేత్రములతో, విద్యుత్కాంతులతో ఉన్నటువంటి మెడలో హారములు, రక్తనేత్రములతో కాళీమాత మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున గ్రహమాలిక అనేటువంటిది ఎంతో విశేషం. పూలని మాలగా తయారు చేసి అమ్మవారికి అలంకరింపజేస్తాం. అలాగే 9 గ్రహాలు వరుస క్రమంలో ఒక మాల రూపంలో ఉన్నాయి. ఆ మాలికా రూపంలో అమ్మవారిని, ఆ గ్రహాలనే అలాగే మెడలో వేద్దాం. మనకి గ్రహ బాధలన్నీ కూడా తొలగుతాయి. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అందరూ కూడా మనసులో చెప్పుకోండి, నమస్తే శారదాదేవి కశ్మీర పురవాసిని, త్వాం అహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. ఇక్కడ కూడా అర్థం దేహి అంటే ఇవ్వటం, దేహి అంటే అడగటం. మనం దేహిమే అనాలి, ఒత్తు పెట్టకూడదు అన్నమాట. కనుక సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల పిల్లలకి అందరికీ విద్యార్థులందరికీ కూడా విద్యలో ఉత్తీర్ణత కలిగి ఫస్ట్ క్లాసు ప్రథమ శ్రేణిగా రావాలని కోరుకుందాం.
మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే పర సాధన మే, ఇహ పర సాధన మే, ఇహ పర సాధన మే, ఇహ పర సాధన మే, నరులకు సురుచిర తారక మే, ఇహ పర సాధన మే, నరులకు సురుచిర తారక మే, ఆగమ సంచారా ఆగమ సంచారా, నా స్వాగతమిదిగును మా, ఆగమ సంచారా, నా స్వాగతమిదిగును మా, భావజ సంహారా భావజ సంహారా భావజ సంహారా, నన్ను కావగరావయ్యా, భావజ సంహారా నన్ను కావగరావయ్యా, పాలను ముంచెదవో పాలను ముంచెదవో, మున్నీతను ముంచెదవో పాలను ముంచెదవో, మున్నీతను ముంచెదవో భారము నీదయ్యా, భారము నీదయ్యా, పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా, జయ హే సర్వేత జయ హే సర్వేత, సతి సంభవి ప్రాణేత, జయ హే సర్వేత సతి సంభవి ప్రాణేత, కారుణ్య గుణ సాగరా కారుణ్య గుణ సాగరా, శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా, కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా, మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనసా, ఇహ పర సాధన మే, నరులకు సురుచిర తారక మే.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
ఓం గణేశాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం, సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మహాలక్ష్మీం మహాకాళీం మహాదేవీం సరస్వతీం అష్టాదశభుజాం దేవీం దుర్గాం వందే మహేశ్వరీం ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గాః ప్రకీర్తితాః. మహర్నవమి నాడు ఆ అమ్మ అనుగ్రహంతో యథావిధిగా దేవీ భాగవతంలో ఉన్న కొన్ని కథలు నవదుర్గ కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వం వ్యాసుల వారు గంగానదీ తీరంలో తపస్సు చేస్తూ ఆ తప ప్రభావంతో యోగమాయగా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. తతో భగవతీ దేవి జ్ఞాత్వా తస్యాపి వాంఛితం సపాదతల సంలగ్నం పంకజము సముదస్యేతు మునిస్తస్య సహస్రేషు దళేషు పరమాక్షరం యతు మహాభాగవతం నామ పురాణం సమలోకయతు అశ్వమేధ సహస్రాని వాజపేయ శతాని చ మహాభాగవతస్యాస్య కళాం నారహంతి షోడశీం ఏవం మహాభాగవతం ప్రకాశమభవత్క్షితౌ పరిత్రాయ లోకానాం మహాపాతకినామపి. అమ్మవారిని వ్యాసుల వారు ఒక్కసారి చూశారు. ఆ అమ్మవారు ఒక సమయంలో సహస్ర బాహువులుగా ఉన్నారు, ఒక సమయంలో అష్టభుజములుగా ఉన్నారు, ఒక సమయంలో చతుర్భుజములుగా ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళి అమ్మ పాదాల దగ్గర చూశారు. ఆ పాదం పీఠం పద్మములాగా ఉంది. ఆ పద్మాల మీద ఉన్నటువంటి రేకుల మీద అమ్మవారి యొక్క బీజమంత్రాలు ఉన్నాయి. ఆ బీజమంత్రాలే ఆ అక్షర సముదాయమే మహాభాగవతం, అది దేవీ భాగవతం. వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పినారు, మహాపాతకములు చేసిన మహాపాపము చేసిన వారు అందరూ కూడా ఈ దేవీ భాగవతాన్ని విన్నంత మాత్రమే ఆ కామాక్షీదేవిని ఆ జగదంబను ఆరాధించి వారి యొక్క దోషమును తొలగింపు చేసుకుంటున్నారు. యజ్ఞయాగాదులు చేయకపోయినా ఈ కథాసారం అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే ముక్తి పొందుతూ ఉంటాం. ఈ శారదా నవరాత్రి మహోత్సవాలలో 9వ రోజున అమ్మ సిద్ధిదాత్రిగా ఉంటుంది. నవదుర్గలలో సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఆ దుర్గామాత యొక్క 9వ దుర్గగా సిద్ధిదాత్రిగా అమ్మవారు ఉన్నారు. మన యొక్క సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి సంకల్ప సిద్ధి కలగబోతోంది ఈరోజు. అనిమాసిద్ధి, మహిమాసిద్ధి, గరిమాసిద్ధి, లఘిమాసిద్ధి, ప్రాప్తిసిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి అనేటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి. అదేవిధంగా మనకి పురాణాలు మొత్తం 18 పురాణాలు కదా, వాటిలో బ్రహ్మవైవర్త పురాణంలో కూడా శ్రీకృష్ణ జన్మఖండమునందు అష్టాదశ సిద్ధులు ఉన్నాయి 18. ఒక్కసారి చూద్దామా విందామా. అనిమా, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈశిత్వము, వసిత్వము, సర్వకామావసాయిత, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టి, సంహారకరణ సామర్థ్యము, అమరత్వము, సర్వన్యాయకత్వము, భావన, సిద్ధి. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవీ కృపవలనే పొందినని దేవీ పురాణం చెబుతూ ఉన్నది కదా. కనుక అటువంటి పరమశివుడు అమ్మని జగదామ్మని కోల్చినారు. మనం కూడా ఆ భగవంతుడు చెప్పిన ప్రకారముగా సంపూర్ణమైనటువంటి 9 రోజులు నిష్ఠతో ఈ అమ్మను ఆరాధిస్తూ ఉన్నాం. అమ్మ అనుగ్రహంతో మనకి సిద్ధులన్నీ కూడా కరతలామలకం అవుతుందన్నమాట. అటువంటి మహత్తరమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని మనం రోజూ వింటూ ఉన్నాం. కథ కావాలా సుధ కావాలా అన్నారు. దేవతలు అందరూ కూడా సుధ అనగా అమృతం కదా, అమృత కలశాన్ని తీసుకువచ్చారు వ్యాసుల వారి దగ్గరికి, జనమేజయుడి దగ్గరికి. నాయనా, ఆ దేవీ భాగవతం మాకు ఇవ్వు, ఆ కథ మాకు ఇవ్వు, మా చేతిలో ఉన్న అమృతం సుధ మీకు ఇస్తామన్నట. అప్పుడు అనుకున్నారు సుధ కన్నా కథ విశేషమైనది అనుకొని జరామరణాలు అనేటువంటివి ఉండవు అమృతం త్రాగిన వాళ్ళకి దేవతలకి. కానీ
ఈ భాగవత అమృతం అనేటువంటిది, దేవీ భాగవతం అనేటువంటి అమృతాన్ని కాస్త త్రాగినా దానిలో మునిగినా భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఆ భగవతి యొక్క అనుగ్రహంతో మోక్షం పొందుతాను. కనుక భగవంతుని యొక్క భక్తికి అనుసంధానమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని యథావిధిగా ఉన్నంత మాత్రమున మనం చెప్పుకున్నాం. అశ్వదాయి జగోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషదాం దేవీం సర్వకామార్థ సిద్ధయే. సర్వకామము కోరిన కోరికలని కూడా అమ్మ సిద్ధింపజేస్తూ ఉంటుంది.
జయ సుందర నంద బాల గోపీ జనలోన గోపీ జనలోన. సత్య భామా పిలిచి వలచె భీష్మ తనయ వలచి గెలిచే సత్య భామా వయసు మనసు సారవోయు వనితలంతు లేరు. జయ సుందర నంద బాల గోపీ జన లోల నీలవర్ణ నిన్ను నిలువలేరు నెల తలెవరు. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెల తలెవరు. నీదు భాగ్యమిన్న తరమా
నమస్కారం. నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక భగవత్ కథలు విందాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మిక తరంగాలలో ఓలలాడుదాం.
నా పేరు కురవి గోపీకృష్ణ శర్మ. నేను పురోహితుణ్ణి. నాకు ఉన్నటువంటి జ్ఞానంతో, మా తల్లిదండ్రులు, మా గురువుల యొక్క అనుగ్రహంతో చిన్న నిమిషం మాత్రం, కనీసం ఒక నిమిషమైనా ఆ అమ్మ అనుగ్రహం పొందాలి అందరూ అనే ఉద్దేశంతో నేను ఈ నవదుర్గల గురించి చెప్పానండి. ఆ దసరాలో మనం ఏం చేయాలి అంటే, మనం భారతీయులం కదా. భారతీయ సాంప్రదాయం సంస్కృతంలో భా అంటే ప్రకాశించున్నది అని అర్థం. అంటే అగ్నిహోత్రం పూర్వం పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. ఆ అగ్నిహోత్రములో దేవతలు దాక్కున్నట్ట కొన్ని రోజులు. ఎట్లా మనం చూడండి, పాండవులు కూడా ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు కదా. అట్లాగే దేనికైనా ఒక కాలం రావాలి. ఆ కాలం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అట్లాగే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరూ పొందటానికి ఈ పాండవులు ఏ విధంగా అయితే అజ్ఞాతవాసం చేశారో, దేవతలు కూడా కొన్ని సంవత్సరముల పాటు అగ్నిహోత్రంలో దాక్కున్నారు. కాబట్టి ఆ అగ్నిహోత్రుడు శుచిత పవిత్రత. అగ్నిశుచు వ్రత తమశు చర్వి ప్రశుచి కవి అన్నారుగా. అటువంటి భారతీయ సాంప్రదాయంలో ప్రకాశించినది కాబట్టి ఈరోజు దశహర దసరా ఇటువంటి మనం వసంత పంచమి అంటాం, వాడుకలో బసంత పంచమి అంటాం. అట్లాగే ఆ రూపాంతరం చెంది ఈ విధంగా వచ్చింది. కొంతమంది చెబుతూ ఉంటారు శర్మన్ కాస్త జర్మన్ అయిందిట, మిలకషా బదులు జా వచ్చిందిట, శర్మన్ కాస్త జర్మన్. మన దేశంలో ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయాలన్నీ కూడా ఆ నిగూఢమైనటువంటి పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా జర్మన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. మనకన్నా టెక్నాలజీలో చాలా చాలా ముందు ఉన్నారు. నిజంగా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకువెళ్ళినవి. అట్లాగే దశహరా అన్నట్టుగా 10 దోషములు పోగేటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందాం. 9 రోజులు కార్యక్రమం అయింది ఈ దసరాలో. ఈ పండుగ నాడు పొద్దున పూట స్నానం చేసి చక్కగా దీపారాధన చేయాలి. మనం అనుకున్నాం కదా, యాదేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్థై నమస్తస్థై నమో నమః అన్నట్టు ఆ కాంతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేయాలి. యథావిధిగా పిండి వంటలు నివేదన పెట్టాలి. సాయంత్రం పూట జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని నమస్కారం చేసి ఆ జమ్మి చెట్టు చుట్టూత శమీ వృక్షం చుట్టూత 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ మట్టిని తెచ్చుకోవాలి తప్ప ఆ ఆకులు తుంచకూడదు. ఎందుకంటే ఆ మట్టిలో పవిత్రత ఉంది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాశీ కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహి మే పుష్టిం తయి సర్వం ప్రతిష్ఠితం, మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిన్ను దమృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆ మృత్తికని మట్టిని కశ్యప మహాముని గారు అభిమంత్రించారట. అటువంటి అభిమంత్రించినటువంటి మంత్రం తేజోవంతంగా శక్తివంతంగా ఉంది. అది మన యొక్క శరీరానికి రాసుకుంటే తుష్టి పుష్టి కలుగుతుంది. యన్మయ ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ దశహరా 10 జన్మల క్రితం చేసుకున్నటువంటి దోషాలు తొలగింప చేసేటువంటి శక్తి ఈ అమ్మ త్రిమాతాశక్తికి ఉన్నది. అలాగే గంగా అమ్మవారికి కూడా దశహరా అంటారు. ఈ యొక్క విజయదశమి నాడు రాముల వారు విజయాన్ని పొందారు, రావణాసురుడిని సంహరించారు. ఎట్లా అంటే 14 సంవత్సరములు అరణ్యవాసం చేయటానికి ప్రారంభం బయలుదేరారట రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, సీతా అమ్మవారు. అప్పుడు సీతా అమ్మవారు గంగా అమ్మవారికి ప్రార్థన చేశారు, అమ్మా మేము 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తున్నాం, చేసి ఇంటికి జాగ్రత్తగా రావాలి, నీ యొక్క అనుగ్రహం నాకు కలగాలి అమ్మా మాకు అని అడిగిందిట. అప్పుడు ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలిగింది, రావణాసురుని సంహారం చేశారు. అట్లాగే ఇంకొక కథ ఏమిటంటే సీతామ్మవారు రావణాసురుడు తీసుకువెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో రామచంద్రస్వామి ఈ దసరాలలో భద్రపీఠం పెట్టి ఆ అమ్మవారిని అర్చన చేసినందువల్ల కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. మనకి ఎన్నో కథలు ఉంటాయి, ఒకదాన్ని 2-3 రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ ఏదైనా రామచంద్రస్వామి అమ్మవారిని పూజించారు, విజయాన్ని ప్రాప్తం కలిగింది. అట్లాగే అర్జునుడు కూడా ఆ సమయంలో విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం సమయంలో గాంధీవాణి శమీ చెట్టు జమ్మి వృక్షం దగ్గర నుంచి తీసుకొని, శమీ చెట్టు ఎవరనుకున్నారు, సాక్షాత్తు పరమశివుడు అన్నమాట. అందుకని జమ్మి ఆకులు నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటారు, సర్వ రోగాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే అభిషేక ప్రియో విష్ణు అన్నారుగా, కాబట్టి ఆ అభిషేకం చేసినందువల్ల సకల దోషాలు తొలగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి 3 సార్లుగా ప్రదక్షిణ శ్లోకం చెప్పి నమస్కారం చేసుకొని ఆ మట్టిని తీసుకోవాలి. ఆ మట్టిని తీసుకొని మన ఇంట్లో పెట్టాలి, ఆ తులసి కొట్టలో కానీ అలా పెట్టినట్లయితే ఎప్పుడైనా మనం తులసి మూర్తిక కానీ, బిల్వ వృక్షం కింద మారేడు చెట్టు కింద ఉన్నటువంటి మృత్తిక కానీ, అదేవిధంగా వృక్షం దగ్గర ఉన్నటువంటి మృత్తిక కానీ తీసుకొని చక్కగా మనకు వంటికి రాసుకొని స్నానం చేయాలి. పూర్వకాలం నదీ తీరంలో ఆ మట్టిని తీసుకొని రాసుకునేవాళ్ళు చక్కగా 1 గంట అయిన తర్వాత స్నానం చేసి, ఇప్పుడు మడ్బాత్ అంటూ ఉన్నారు కదా, అట్లా మన దగ్గర ఉన్న సాంప్రదాయాన్ని అందరూ కూడా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక చెట్టుని బాధ పెట్టకూడదు. మనం ఒకళ్ళు అయితే ఆ ఆకును తీసుకోవచ్చు, 10 మంది ఆ ఆకులు కొమ్మలు చింపేసి విరగొట్టేస్తే ఆ చెట్టు పాడైపోతుంది. మనం చిన్న ఉద్దేశం, ఎందుకంటే మనకి అన్నంలో భోజనం చేసేటప్పుడు తోటకూర తింటాంగా, ఆ తోటకూర చంపినందుకు కూడా దోషం కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఇప్పుడైనా అన్నం తినేటప్పుడు కాస్త ముద్ద అన్నం పక్కన పెడతారు. ఎందుకని అంటే పూర్వకాలంలో గాడి పొయ్యలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టెపేళ్లలో పురుగులు ఉంటాయి, ఆ పొయ్యి దగ్గర కూడా పురుగులు ఉంటాయి, అన్నంలో కూడా పురుగులు ఉంటాయి, మనకు కనబడవు కంటికి. ఇంత టెంపరేచర్ వస్తే కానీ ఆ యొక్క ఆ జీవరాశులు చనిపోతాయి. కాబట్టి మనకి తెలియకుండా ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం. అటువంటి దోషాలు తొలగటానికే మనం ఏ చెట్టుని కూడా ఇబ్బంది పెట్టించకూడదు. ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేయాలి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది, కానీ ఒక్కసారి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాను, నేను మీతో పంచుదాం అనుకుంటున్నాను. దశావతారాలు విష్ణుమూర్తి అవతరించారు కదా, అవతారం అంటే అవతరణం అని అర్థం అన్నమాట. ఒక మామిడి పండ్ల బుట్ట ఉంది, తండ్రి ఏం చేశాడంటే తల మీద పెట్టుకున్నారు, వెళ్తున్నారు. కొడుకు ఏమన్నాడు, ఆ మామిడి పండు కావాలి నాన్న, ఆ మామిడి పండు కావాలి నాన్న అంటున్నాడు. వెంటనే ఆ మామిడి పండు ఒకటి ఇవ్వాలి ఆయన తండ్రి, ఆ బుట్ట బుట్ట తీసుకొని వచ్చి పెట్టారు. నీకేం కావాలో అవి తీసుకో అన్నారు. అట్లాగే మనకు ఉన్నటువంటి బాధలు తొలగింపచేయడానికి భగవంతుడే ఆ రూపముల్లో వచ్చి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి 33 కోట్ల దేవతలు ఉన్నారు. మనం నిజంగా ఒకటే దేవత మనకైనా సరే. ఎందుకని అంటే ఇప్పుడు చిన్న ఉద్దేశం, మా అమ్మగారు నాకు తల్లి, మా తాతగారు ఏమంటారు, మా అమ్మని అమ్మ అంటారు, మా నాన్నగారు ఏమే అంటారు. ఇట్లాగా ఒక తల్లి ఏ విధంగా అయితే మారిపోతూ ఉంటారో మన యొక్క చూసే దృష్టిని బట్టి కూడా ఇన్ని అవతారాలు వచ్చినాయి. కాబట్టి ఏకో విష్ణు భగవంతుడు అనేటువంటి వారు ఒక్కరే, ఆ ఒక్కరు మనం చూసేటువంటి దృష్టిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మన భారతీయ సాంప్రదాయంలో అగ్నిహోత్రాన్ని ప్రార్థన చేయాలి, దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించకముందే దీపారాధన చేయాలి, సూర్యుడు అస్తమించకముందే దీపారాధన చేయాలి, అప్పుడు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అందుకని అందరూ కూడా ఇటువంటి 10 జన్మల్లో చేసుకున్న దోషాలన్నీ తొలగి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీ ముందు నివేదించాను. ఎందుకంటే 9 రకములుగా భక్తులు ఉన్నాయి కదా. ఆ రోజు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి భగవంతుడే విష్ణుమూర్తి ఈ వామన రూపంలో వచ్చినప్పుడు బలిచక్రవర్తి ఆత్మ నివేదన చేయాల, పక్కన గురువుగారు చెప్పిన మాటలు కూడా వినకుండా నేను భగవత్ అర్పణం చేస్తానన్నారు. అట్లాగే మేము పురోహితులం, నేను నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు పంచిపెట్టాలి, దోషం నాకు వచ్చినా పర్వాలా. అందుకని ఒక చిన్న కథ చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. ఒక బ్రాహ్మడు పురోహితం వేదం నేర్చుకోవాలని వెళ్తున్నాడండి గురువుగారి దగ్గరికి. ఆ కాలంలో బండ్లు లేవు కదా, అందుకని నడుచుకుంటూ అన్నం చద్దిమూట భుజం మీద పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తూ ఉన్నాడు అట్లాగా. మధ్యాహ్నం సమయం అయింది, ఆకలి వేస్తోంది. ఆ పక్కన చెరువు ఉంది, ఈ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఆ పిల్లవాడు బ్రాహ్మణుడు, వేదం చదువుకునేటువంటి అతను. అన్నం తినబోతున్న ఆ మూట ఇప్పి అన్నం తినే లోపు అయ్యో మనం చేతులు కడుక్కోలేదు కదా అనుకుని చేతులు కడుక్కొని వచ్చాడండి. వచ్చి ఆ అన్నాన్ని తిన్నాడు. తిన్న తర్వాత ఆ అబ్బాయి 10 నిమిషాల తర్వాత చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అంటే, ఆ పిల్లవాడు చేతులు కడుక్కోవటానికి బయటికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు పైన ఒక గద్ద పాముని తింటోంది. గద్ద ఆహారం పాము, పాముకి విషం ఉంటుంది కాబట్టి ఆ విషం అంతా అన్నంలో పడింది. ఇప్పుడు పాముకి దోషమా, లేకపోతే గద్దకి దోషమా, లేకపోతే ఆ తిన్నటువంటి ఆ వేదం చదువుకునేటువంటి ఆ బ్రాహ్మడికి దోషమా? నిజంగా ఆ ముగ్గురికి కాదండి, ఈ చెప్పినటువంటి నాకు దోషం. ఒక కొవ్వొత్తు, ఒక దీపం ఏ విధంగా అయితే అందరికీ జ్ఞానాన్ని ప్రసరింపచేసి పెడుతుందో, అట్లాగే ఈ పురోహితంలో కూడా చాలా బాధలు పొందుతూ ఉంటారు. కానీ మనం ఆచరిస్తూ అందరికీ ఆచరింపచేసేటువంటి ఒకే ఒక వృత్తి ఒక పురోహితం. నృత్యం అంటారా, చేస్తూ ఉన్నప్పుడు చూస్తాం, సంగీతం పాడేవాళ్ళని వింటాం, పాడుతున్నప్పుడు వింటాం. కానీ మేము ఆచరిస్తూ మీ చేత ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను పట్టుబట్ట కట్టుకొని ఒట్టు వేసుకొని మీ ముందు ప్రతి పూజలు చేయించి ఆ అమ్మ యొక్క అనుగ్రహం, ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు కలిగి అందరూ కూడా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ పరివారం, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ క్షేమం కలగవాలని మేము కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే.
ఇప్పటి వరకు మీరు విన్నారు గోపికృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాల కార్యక్రమం మే 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.